शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। పద్మపురాణాన్ని ఒక పక్కన పారాయణగా మరో పక్కన ప్రవచనంగా కొనసాగించుకుంటున్నాం ఈ రోజు నుంచి. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం, దీనికి శివ పంచాయతనం అని పేరు. గణపతి, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు, మధ్యలో శివుడు ఉంటే దానికి శివ పంచాయతనము అని శివపురాణం చెబుతోంది. 18 పురాణాలు ఇక్కడ జరిపించాలని, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలాగా పండితులు చెబుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు వినాలని ఆవిడ నన్ను బృందావనంలో కోరారు. సరేనన్నాను. పద్మపురాణం ఈరోజు నుంచి ప్రారంభించడానికి అప్పుడు బృందావనంలోనే శ్రీకారం చుట్టాం. భక్తి జ్ఞాన వైరాగ్యయోగాల్లో భక్తిదే ప్రథమస్థానం. ఆ భక్తి ప్రథమస్థానం అందుకుంటున్న స్థలాలలో మందనిది వెళ్ళి అగ్రతాంబూలం అన్నమాట. ఈ క్షేత్రంలో ఉన్న ఈశ్వరుడు సురాభాండేశ్వరుడు. పద్మపురాణానికి పోషకుడు విష్ణువు, పాలకుడు శివుడు, దర్శనం చేసేది మాత్రం అమ్మవారు అని శాస్త్రం. అందుకని శివుడు దీనికి పాలకుడు. గనక పాలకుడు అంటే ఏమిటనమాట, ఈ పురాణంలో చెప్పినట్టుగా ప్రజల్ని నడిపించేవాడు. నడిపించేవాడున్నా భోజనం పెట్టే ఏర్పాట్లు ఇంకోటి చేయాలి కదా, అది మాత్రం మళ్ళీ విష్ణువుకే ఇచ్చారు. అందుకే పద్మపురాణానికి పోషకుడు మళ్ళీ విష్ణువే. కాశీక్షేత్రానికి కూడా అధిపతి ఈ విశ్వేశ్వరుడైన, పోషకుడు మళ్ళీ కృష్ణుడే. బిందుమాధవుడు అనే పేరుతో, వేణుగోపాలుడు అనే పేరుతో ఆయన కాశీక్షేత్రాన్ని ఎప్పటికప్పుడు పోషణ చేస్తూ ఉంటాడు. అది స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఉంది. అలాగే పద్మపురాణం వినేవారందరినీ జాగ్రత్తగా కాపాడుతూ భోజనం పెట్టేది మళ్ళీ విష్ణువు. ఇంకా ఈ పద్మపురాణం వినేవాళ్ళందరికీ ఏ పాపము అంటకుండా వీరిలో ఉన్న దోషాలని తొలగించి వీరిని తన దగ్గరికి తీసుకొచ్చే బాధ్యతని శివుడు బ్రహ్మకిచ్చాడు. అంటే ఈ పురాణాన్ని మీరు శ్రద్ధగా వింటే మిమ్మల్ని బాహ్య ప్రపంచంలో ఉన్న దోషాలు అంటకుండా చేసి శాశ్వత కైవల్యాన్ని ఇప్పించే బాధ్యత మాత్రం బ్రహ్మగారిది. అందుకే పద్మపురాణంలో త్రిమూర్తులు ఉంటారు. ఈ పురాణం ఈ క్షేత్రంలో జరగడం వెనక అతను గొప్ప సంకల్పం ఉన్నది. లింగ పురాణంలో ఒకప్పుడు ఒక గాథ ఉన్నది. గోదావరి తీరంలో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక కల్లుగీత కార్మికురాలు ఉండేది. ఆవిడకి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. వృత్తిని ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టకూడదని ఆ రోజుల్లో ఒక నియమం ఉంది, గుర్తుపెట్టుకోండి. జనక మహారాజు గారి కాలంలో మాంసం అమ్మేవాడు ఆ వేళకది అమ్మవలసిందే, కళ్ళు అమ్మేవాడు అది అమ్మవలసిందే. ఎవడి వృత్తిని వాడు నిర్లక్ష్యం చేస్తే జనకుడు శిక్షిస్తాడు. అది మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా చెప్పారు. ఈసారి చూడండి, ఎప్పుడన్నా అరణ్య పర్వంలో ధర్మవ్యాధ చరితలో ఎవరి వృత్తినైనా ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే వెంటనే మహారాజుగారు ఆ వ్యక్తిని శిక్షిస్తాడు అని ఉంది. అందుకని పూర్వకాలంలో వారి వృత్తిని నిర్లక్ష్యం చేయకుండా భగవంతుని ఆరాధించేవారు. రోజు ఆ కల్లుగీత కార్మికురాలు ఈ క్షేత్రానికి వచ్చి ఒక కుండలో కళ్ళు పోసి ఇక్కడ పెట్టి ఈ పొలాలకు వెళ్ళే వాళ్ళకి, వాళ్ళకి తాగేవాళ్ళకి అమ్ముకునేది. ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బులు పుచ్చుకునేది. అది నిత్య వృత్తి ఆవిడది. ఒకసారి శివరాత్రి పర్వదినం వచ్చింది. మరికొద్దిసేపట్లో శివరాత్రి పర్వదినానికి గోదావరిలో మహానుభావులైన ఋషులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్నానాలు చేసి ఈ ప్రాంతాల్లో శివుణ్ణి అర్చించి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఈవిడు మాత్రం యథాప్రకారంగా తెల్లవారుజామునే కల్లుకొండ ఒకటి పట్టుకొచ్చి ఇది ఇప్పుడు శివుడు ఉన్న చోట పెట్టింది, పెట్టి అమ్ముకోవడం మొదలెట్టింది. ఆ సమయంలో అటుగా వెడుతున్న కొంతమంది వేద పండితులు చూసి ఆశ్చర్యపోయి, ఎప్పుడు ఈ అమ్మకము ఈ డబ్బు సంపాదించడమేనా, రాబోతున్నది మరి కొద్ది క్షణాలలో శివరాత్రి పర్వదినం, జన్మానికి ఒక శివరాత్రి అంటారు, కనీసం ఈ ఒక్కరోజైనా గోదావరిలో పవిత్ర స్నానం చేసి శివుణ్ణి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుని తరించలేవా, మాయదారి వృత్తి ఎప్పుడూ సాగించడమేనా అన్నారు. అంటే వాళ్ళ ధర్మం వాళ్ళది కనుక వాళ్ళు అలా బోధ చేశారు. అప్పుడు ఆవిడ తెల్లబోయింది, నిజమే కాకులు కూడా శివరాత్రి నాడు గంగానదిలో మునుగుతాయి. తెలిసిన మీకు ఈసారి ఎప్పుడున్నా చూడండి, శివరాత్రి పర్వదిన నాడు కొన్ని వేల కాకులు కావు 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 అంటూ వచ్చి మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్న గంగలో ఓసారి ఇలా రెక్కలు అల్లాడి వెళ్ళిపోతాయి. అంటే రెక్కలను అందులో ముంచి కాకులు కూడా శివరాత్రి నాడు స్నానం చేస్తున్నాయంటే మనలాంటి జీవులు శివరాత్రి నాడు గోదావరిలోనో గంగలోనో కృష్ణానదిలోనో ఏదో ఒక దివ్య నదిలో స్నానం చేయకుండా యథాప్రకారంగా వ్యసనాలతో గడిపితే ఇంకా వ్యక్తికి విముక్తి ఎక్కడొస్తుంది. అందుకని చెప్పాడు, శివరాత్రి నాడు ఎంత నీచుడైనా సరే వాడి వ్యసనం విడిచిపెట్టేస్తాడు. పాతకాలంలో మోహనుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు రోజు సిగరెట్ కాల్చే, అంటే ఆ రోజుల్లో సిగరెట్ అనడానికి లేదు చుట్ట, ఇటువంటి ఒక పొగ పీల్చేవాడు ఉండేవాట. శివరాత్రి పర్వదినం నాడు మాత్రం శరీరం అంతా లాగుతున్నా, అంటే వ్యసనపురుడికి అది లేకపోతే ఉండలేడని పెద్దలు చెప్పారు. ఆ కాల్చేవాడిని అడగల ఆ విషయం, అది లేకపోతే వాడి శరీరం అంతా గంగవిర్రులు ఎత్తినట్టు జర్రులు పాకినట్టు ఉంటుందని, ఆ వ్యసనం ఒక క్షణం వాళ్ళకి సాగకపోతే వాళ్ళకి ప్రాణం గజగజలాడిపోతుందని చెప్పేవారు. అటువంటి వాడు కూడా శివరాత్రి నాడు ఆ వ్యసనాన్ని విడిచిపెట్టాట. అంటే అలా నియమంతో ఉండేవారు అన్నమాట. అటువంటిది గోదావరి తీరంలో మహానుభావులు ఎంతోమంది వచ్చి శివరాత్రి పర్వదినం నాడు సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని ఇక్కడ కళ్ళమ్ముకుంటూ కూర్చున్నాను, మా నాన్న వృత్తిని నిర్లక్ష్యం చేయటం దైవద్రోహంతో సమానం అన్నాడు, ఇప్పుడు నేను దేవుడి పేరు చెప్పి స్నానం చేసి పూజ చేసుకుని ఈ వృత్తిని పూట ఆపనా, లేకపోతే నా వృత్తికి ద్రోహం చెయ్యకుండా ఇక్కడే ఉండి కళ్ళమ్ముకోనా, అంటే వృత్తిని విడిచిపెట్టనా లేక వృత్తిని విడిచిపెట్టకుండా ఉండనా, వృత్తిని విడిచిపెడితే ద్రోహం అని మా తండ్రి చెప్పాడు, తండ్రి మాట కాదనడం కూడా పాపమే. ఇప్పుడు చూస్తే పండితులేమో ఏమైనా శివరాత్రి నాడు శివ ధ్యానం చేస్తూ స్నానం చేయమంటున్నారు, ఏం చెయ్యాలి ఏది నా కర్తవ్యం అనుకున్నది. ఎందుకు ఆవిడ అమాయకురాలు కనుక తండ్రి మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది, మా నాన్న చెప్పారు వృత్తిని విడిచిపెట్టకూడదని, కాబట్టి ఏమైనా నేను ఇక్కడే కళ్ళొమ్ముకుంటాను, మరి అలాగని శివుడు దర్శనం చేసుకోకపోతే ఎలాగా, గోదావరి స్నానం చేయకపోతే ఎలాగా అనుకుని వెంటనే ఎవరో అటుగా చెంబుతో నీళ్లు పట్టుకెడుతుంటే ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకుని కుండకి దండం పెట్టి నువ్వు అంతటా ఉన్నావని చెప్పారు, నేనా ఈ కల్లుకొండ విడిచిపెట్టి వెళ్ళలేను, అక్కడెక్కడో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళలేను, ఇక్కడే నాకు దర్శనం ఈ పరమేశ్వర అంది. టక్క నా కుండ పగిలింది, అందులో కళ్ళు మాయమైపోయింది, అందులో నుంచి ఈశ్వరుడు ఒక దివ్యమంగళ లింగ రూపంలో ఆవిర్భవించాడు. సురా అంటే కళ్ళు, భాండము అంటే కుండ, సురాభాండం అంటే కల్లుకొండ, కల్లుకొండలో ఒక సామాన్య భక్తురాలి భక్తికి వచ్చి ఈశ్వరుడు లింగ రూపంలో సాక్షాత్కరించటం వల్ల ఈశ్వరుడికి సురాభాండేశ్వరుడు అని పేరు. అది ఆయన కథ. ఇది లింగ పురాణంలో చెప్పారు. ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అని చాలామంది కొంతకాలం వెతికారు. అది శంకరాచార్యులు వారు ఆయన చరిత్రని శిష్యుల చేత రాయిస్తే అందులో పద్మపాదుడు చెప్పాడు, మంధని ఈ మంత్రపురి దగ్గర గోదావరి తీరంలో ఉంది అని. చాలా కాలం మీలాంటి వాళ్ళంటే మహాత్ములు నిత్యం వేద పారాయణ చేస్తున్నటువంటి పండితులు కనుక ఇక్కడున్న ఆడామగా అందరికీ తెలుసు కాబట్టి ఈ క్షేత్ర మహిమ తెలుసు, కానీ సామాన్యులకి మంధనిలో గోదావరి తీరంలో ఈ సురాభాండేశ్వర లింగం ఉందని తెలియదు బయట వాళ్ళకి. పైగా ఒక కల్లుకొండలో నుంచి ఈశ్వరుడు భక్తురాలికి మెచ్చుకుని దర్శనమిచ్చిందనే విషయం తెలియదు. అయినా ఆ కథని లోక ప్రచారం చెయ్యడం కోసం, లోక ప్రశస్తికెక్కిన కథని నిజంగా మళ్ళీ ప్రశస్తికి తీసుకెళ్లడం కోసం మీ ఊరి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. చాలా కాలం క్రితం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. దైవానుగ్రహం వల్ల ధ్యానం చేయగానే ఆ రూపం ఆ కథ కళ్ళ ముందు నాకు ఆ రోజున ఒక టీవీలో దృశ్యం చూసినట్టు కనబడి అప్పుడు నేను దాన్ని చక్కగా పద్య రూపంలో రాసి లోకానికి అందించాను. ఇప్పుడు మళ్ళీ ఆనాడు సురాభాండేశ్వరలింగ గురించి చెప్పిన కథను మళ్ళీ మీతో ఒకసారి పంచుకుంటూ ఈరోజు నుంచి మనం పద్మపురాణాన్ని చెప్పుకుందాం. ఏ స్థలంలో చెప్పుకుంటున్నామో
ఆ స్థలంలో ఉన్న దేవత యొక్క కథని ముందు చెప్పాలి అని చేస్తాడనమాట. స్థలమహిమ అంటారు, స్థల పురాణం అంటారు, అది చెప్పకుండా అసలు పురాణం చెప్పకూడదు. కాబట్టి ముందు అక్కడ ఎదురుగుండా ఉన్న సురాభాండేశ్వరుడు, ఎన్ని యుగాల నాటి మహానుభావుడో, ఒక భక్తురాలి కోసం దర్శనమిచ్చిన స్వామి, భవిష్యత్తులో జగత్తంతటిని కూడా అనుగ్రహిస్తాడు. మీకు ఇంకో రహస్యం చెప్పిన, ఈ లింగాన్ని ముట్టుకున్నా, ఈ లింగం మీద ఈయన నీళ్లు పోసిన, ఒక్క పుష్పం దాని మీద వేసిన, అటువంటి వాడు కళ్ళు తాగినటువంటి వాడితో స్నేహం చేస్తే వచ్చే పాపం పోతుంది. పంచమహాపాతకాలు అంటే ఏమిటనుకుంటున్నారు? మొదటి పాతకం గురుతల్ప గమనం, అంటే గురువుగారి భార్యని ఎంత దుర్మార్గుడు కూడా చెడు దృష్టితో చూడడం, అటువంటి గురుపత్నిని పొందడం మొదటి పాపం. రెండోది సురాపానం, మద్యం తాగడం. అసలు మద్యం తాగే నీచుడిని చూడడం కూడా మహాపాపం, అంటే తాగినవాడు ఎంత నీచుడో ఆలోచించండి. ఇంకా మూడోది ఏంటి? సువర్ణ స్థేయం, అంటే బంగారాన్ని దొంగతనం చెయ్యటం. నాలుగోది జోదమాడడం. ఐదో పాపం ఏమిటో తెలుసా? ఈ పైన చెప్పిన నలుగురితో స్నేహం చేయడం. దాని పంచమహాపాతకాలు ఐదో పాపం చాలా విచిత్రమైంది. నిజంగా ఒక ఆవిడ ఎప్పుడు కళ్ళు తాగలేదు, కానీ వాళ్ళ ఆయన ఎప్పుడు కళ్ళు తాగుతాడు. ఇప్పుడు ఆ కళ్ళు తాగే మొగుడితో కాపురం చేయటం వల్ల ఈవిడ పంచమహాపాతకాలు పాపం చేసిందనమాట. ఒక ఆయన జోదమాడతాడు, భార్య ఎప్పుడు జోదమాడదు, కానీ ఆ జోదమాడేవాడితో ఈవిడ కాపురం చేసింది కదా, అందువల్ల ఈవిడ అనమాట పంచమహాపాతకాలు ఐదో పాపం పొందినవిడ. బంగారం ఎప్పుడు దొంగతనం చేయలేదు ఒక ఆయన. ఇటువంటి ఆయన ఎప్పుడు పుణ్యం కోసం, లోక శ్రేయస్సు కోసం గంగా స్నానాలు చేస్తూ హాయిగా శివశివ అనుకుంటూ తిరుగుతున్నాడు అనుకోండి. కానీ తెలియక ఈయనకి పాపం దొంగతనం చేసిన వాడితో స్నేహం చేశాడు. ఈయన తెలియకుండానే పంచమహాపాతకాలు పాతకం చుట్టుకుందనమాట. గురువుగారి పత్నిని చాలా గౌరవంతో చూసేవాడు ఒక ఆయన, కానీ గురుతల్ప గమనం చేసిన నీచుడితో స్నేహం చేశాడు. కాబట్టి పంచమహాపాతకాలు ఐదో పాపం ఈయన చుట్టుకుందనమాట. ఇక మీద గుర్తుపెట్టుకోండి, పంచమహాపాతకాలు అంటే సురాపానము, గురుతల్ప గమనము, ద్యోతము, సువర్ణస్థేయం అంటే బంగారం దొంగతనం చేయటం, ఈ నాలుగు పాపాలు చేసేవారితో ఐదో పాపం అనమాట స్నేహం చేయటం అనమాట. మేమేమి పాపం చేయలేదు అనుకోకండి మీరు, ఈ నాలుగు చేసిన వాళ్ళతో స్నేహం చేయటమే పంచమహాపాతకాలు ఐదో పాతకం. ఈ పంచమహాపాతకములు ఎలా తొలగుతాయి? సురాభాండేశ్వర లింగాన్ని ముట్టుకుంటే గురుతల్పగమన పాపం పోతుంది, మద్యం రోజూ తాగితే వచ్చే పాపం పోతుంది, దొంగతనం చేయగా వచ్చిన పాపం, బంగారం దొంగతనం చేయగా వచ్చిన పాపం పోతుంది, జోదమాడడం వల్ల వచ్చిన పాపం పోతుంది, ఈ నలుగురితో స్నేహం చేయడం వల్ల వచ్చే పాపం పోతుంది. మర్నాటి నుంచి మాత్రం చేయకూడదు. దొంగతనం చేయటం, గురువుగారు చెప్పారు కదా అని గురువుగారి చెవులు కొన్ని కుండలాలు ఎత్తుకుపోయి మళ్ళీ మర్నాడు వచ్చి దండం పెట్టి మర్నాడు కంకణం ఎత్తుకుపోతే ఆ పాపం పోదు. ఒకసారి విషయం తెలిసాక పశ్చాత్తాపంతో ఆ స్వామివారి పాదాలకు నమస్కరిస్తే, ఇక్కడ పాదాలకు నమస్కరించడంటే ఆ పానవట్టానికి శిరస్సు తగిలించి నమస్కరించడమే, ఇక వారి దోషాలు పోతాయి. సురాభాండేశ్వర లింగమును దర్శనము చేసిన, స్పర్శనము చేసిన, ఒక పుష్పం పెట్టిన పంచమహాపాతకాలు క్షణాలలో పటాపంచలు అవుతాయి. ఈ విషయాన్ని భీష్ముడు పద్మపురాణంలో చెప్పాడు. సురాభాండేశ్వర లింగం ఐదు ప్రాంతాలలో ఉన్నది, కేదారేశ్వరంలో ఉన్నది, ఇక్కడ మంథనిలో ఉంది, కాశీలో ఉంది, మంకణ క్షేత్రమని ఒరిస్సాలో ఒక క్షేత్రం ఉంది గౌహతి దగ్గర, అక్కడున్నది. ఎప్పటికి కూడా అక్కడ ఈశ్వరుడు యొక్క లింగం ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే కూడా ఈ సురాపానాది మహాపాపాలు తొలగిపోతాయి. ఇక ఐదవది నర్మదా నదీ తీరంలో ఉన్న అమరేశ్వర లింగం. ఈ ఐదింటికి మాత్రమే ఆ దివ్యశక్తి ఉన్నది. ఆ ఐదింటిలో ఒక లింగం మన దగ్గర ఉంది, ఎంత దగ్గరలో ఉంది. అందుకని వీలున్నప్పుడల్లా దీన్ని దర్శనం చేయటం, ఇక్కడ భగవత్ కథ వినడం, ఇక్కడ స్నానం చేశాక కాసిన నీళ్లు పోయటం, ఇవి మన కర్తవ్యాలు. ఒక్కోసారి దురదృష్టం ఏంటంటే మనకి భగవంతుడు పక్కనే ఉండడం వల్ల ఆయన విలువ తెలియదు. రోజు గంధపు చెట్ల మధ్యలో నివసించేటటువంటి స్త్రీలకి గంధం చెట్టు విలువ తెలియదుట. మలయ పర్వతం ఒక పర్వతం ఉన్నది, అంటే దాన్ని ఇప్పుడు మలేషియా అంటాం. ఈ మలయ పర్వతంలో ఉన్న గంధపు చెట్లు ఇంకెక్కడ ఉండవు, ఇప్పటికీ ఉన్నాయంటే ఆ రోజులు ఎలా ఉండేవో ఆలోచించండి. పాప అక్కడ కోయవాళ్ళు వంట చేసుకోవడానికి వాళ్ళకి ఆ గంధం చెట్ల విలువ తెలియక చెట్టు కొట్టి ఆ చెక్కని ఎండబెట్టి దాన్ని పొయ్యిలో పెట్టి దాని మీద వంట చేసుకుని అన్నం వండుకు తినేవారు. ఎందుకని అన్ని గంధం చెట్లే కనుక. గంధపు చెట్ల మధ్యలో ఉన్నవాడికి దాని విలువ తెలియక దాన్ని బొగ్గు చేసినట్లుగా ఈశ్వరుడు, సకల పాపాలను హరించే ఈశ్వరుడు మన పక్కనుంటే ఆయనని పట్టించుకోకుండా ఇంకెక్కడో ఉంది మోక్షమని పెడతారట చాలామంది. కాబట్టి ఇటువంటి లింగం యొక్క మహిమని మనం బాగా వ్యాపింపచేసి దీన్ని అందరూ తాకేలా చెయ్యాలి. ఒకప్పుడు ప్రయాగ క్షేత్రంలో 88,000 మంది ఋషులు ఒక మహాయాగం చేశారు. ఆ యాగం దీర్ఘసత్రం నైమిషారణ్యంలో ఎలా చేశారో అలాగే ప్రయాగలో కూడా చేశారు. యాగము అనగా నిత్యపూర్ణాహుతితో కూడిన కార్యక్రమం. యజ్ఞం వేరు, యాగం వేరు, క్రతువు వేరు. వీటిలో కొంచెం భేదాలు ఉంటాయి. అంటే స్థూలంగా అన్నీ ఒకటే, సూక్ష్మంగా అందులో మంత్రాలు తేడా ఉంటాయన్నమాట. ఇప్పుడు పప్పు వండితే అది పప్పే, కానీ పెసరపప్పు వేరు, కందిపప్పు వేరు, మళ్ళీ కందిపప్పులో కూడా పెద్ద పప్పు చిన్నపప్పులను ఉంటాయట. ఇలాగే ఈ యజ్ఞాలలో కూడా మంత్రభేదం వల్ల దీక్షా విధానాల్లోనూ తేడాలు ఉన్నాయి. ప్రకృష్టమైన యాగము చేయబడడం వల్ల ప్రయాగ అని ఆ క్షేత్రానికి పేరు వచ్చింది. ప్రకృష్టం అంటే చాలా గొప్పది, ఉత్తమమైన యజ్ఞాన్ని చేశారు అక్కడ. ఆ మహాయాగం చేయటం వల్ల ఆ స్థలానికి ఋషులు దేవతలు కలిసి ప్రయాగ అని పేరెట్టారు. ఆ ప్రయాగ క్షేత్రంలో 1000 సంవత్సరాల పాటు 88,000 మంది ఋషులు మహానుభావులు యజ్ఞం చేసి, యజ్ఞంలో ప్రతిరోజు మాధ్యాహ్నిక సమయంలో కాసేపు పురాణ కథలు వినేవారు. ఎప్పుడు యజ్ఞం జరిగినా మధ్యాహ్న సమయంలో ఏదో ఒక సమయాన్ని కేటాయించి 1 గంట, 2 గంటలు, 3 గంటలు పురాణం విని తీరాలి. వాళ్ళు రోజు 2 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా, సంధ్యా సమయానికి మళ్ళీ సంధ్యావందానికి వెళ్ళిపోవాలి కనుక, అప్పటి వరకు పురాణం వినేవారు. అలా ఒకసారి సూత మహర్షి ద్వారా సౌనకాదులు పురాణాలు వింటూ, మాకు పద్మపురాణం అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, దాని మహిమ ఏమిటి, అందులో ఏ ఏ కథలు ఉంటాయి చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి ఒక పద్మం పుట్టింది, ఆ పద్మం నుంచి బ్రహ్మ పుట్టాడు, తద్వారా ఈ సృష్టి అంతా జరిగింది. సృష్టికి మూల కారణం కనుక పద్మం, ఆ పద్మం యొక్క విశిష్టతని తెలియజేసే పురాణం పద్మపురాణం అని పిలువబడింది. ఇందులో 55,000 శ్లోకాలు ఉన్నాయి. మా గురువుగారు వేదవ్యాసుల వారు 6 ఖండములుగా రాశాడనమాట దానిని. భూమిఖండము, ఆదిఖండము, సృష్టిఖండము, బ్రహ్మఖండము, ఉత్తరఖండము, జ్ఞానఖండం అని మొదట్లో ఆయన పేర్లు పెట్టాడు. తర్వాత తర్వాత కొద్దిగా పేర్లు అలా మార్పు వచ్చినా మొత్తం 6 ఖండాలతో 55,000 శ్లోకాలతో ఈ మహాద్భుత పద్మపురాణం ఉంటుంది. ఇందులో అనేక క్షేత్రాల మహిమలు, గురువుల మహిమలు, యుగాలలో ఏ పురుషులు ఎలా ఉంటారనే విశేషాలు, దీనితో పాటు చిట్ట చివరికి మోక్షం ఎలా పొందొచ్చు, ఇవన్నీ ఉంటాయి ఇందులో. కొంతమంది మహానుభావుల పూర్వజన్మ చరిత్రలు కూడా ఉంటాయి అని ఆ కథ ఇలా ప్రారంభించాడనమాట. ఒకప్పుడు ఈ భూమండలంలో గోదావరి తీరంలో దండకారణ్య ప్రాంతంలో, అంటే భద్రాచలం ఆ ఏరియా అంతా కూడా దండకారణ్యం అంటారు, అక్కడ బాగా చదువుకున్న మహాపండితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి సోమగుప్తుడు అని పేరు. ఆయన వైశ్యవంశంలోనూ జన్మించాడు, సంస్కృతం చదువుకున్న పండితుడు, బ్రాహ్మణ భక్తి బాగా కలిగినవాడు. అందుకని రోజు 10-15 మంది పండితులు పెట్టుకుని వారికి కావలసిన పోషణ అంతా ఏర్పాటు చేసి వారి ద్వారా పురాణాలు వింటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆయనకి తీర్థయాత్రలు చెయ్యాలి అని కోరిక కలిగింది. ఇప్పటికీ మళ్ళీ ఆ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవు కదా, ఖాళీ నడకన తీర్థయాత్రలకు వెళ్ళాలి. అందుకని ఆయన కొన్ని గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఏర్పాటు చేసుకుని వాటి మీద ప్రయాణ మధ్యంలో భోజనానికి కావలసిన ఉప్పులు, పప్పులు, మిరపకాయలు మొదలైన సామాగ్రి పెట్టుకుని, పండితుల్ని వెంట పెట్టుకుని, వండేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు, యజ్ఞాలు చేయించేవాళ్ళు, సంకల్పాలు చెప్పేవాళ్ళు, ఇలా అందరినీ వెంట పెట్టుకుని దాదాపు 1000 మందితో తీర్థయాత్రకు బయలుదేరాడు. దాదాపు 2-3 నెలల పాటు కొన్ని క్షేత్రాలు తిరిగాడు. ఒక్కోసారి 2-3 రోజులు ప్రయాణం చేస్తే కానీ క్షేత్రం రాదు, తీరా అక్కడికి వెళ్ళాక అలసిపోతాం కనుక అక్కడ 2-3 రోజులు ఉండిపోయేవారు. కాబట్టి ఈయనకి యాత్ర ఎక్కువ కాలం సాగేది కాదు. అయినా సరే పట్టుదలగా యాత్రకు వెళ్ళాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు వైశంపాయనుడు, చాలా గొప్ప పండితుడు, జ్ఞాని, వేదవ్యాసుడు శిష్యుడు వైశంపాయనుడు. ఒకరోజున వైశంపాయనుడి దగ్గరికి వెళ్ళి ఈ సోమగుప్తుడు, గురువుగారండి, ఈ యాత్రలు తిరుగుతూ ఉంటే కాళ్ళు లాగుతున్నాయి, మధ్య మధ్యలో ఆహారం వేళకు అందడంలా, ఎందుకంటే ప్రయాణంలో ఎక్కడో చోట తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని వంటవాళ్ల చేత వంట చేయించుకునే సమయానికి మధ్యాహ్న సమయం దాటిపోతుంది, ఇంటి దగ్గర ఉంటే వేళ తప్పకుండా పాలు తాగేవాడిని, భోజనం చేసేవాడిని, ప్రయాణాల్లో అలా సాగవుగా మరి. అసలు అష్ట కష్టాల్లో ఒక కష్టం ఏమిటో తెలుసా, మొదటిది అరయంగ పరదేశ యాత్ర చేయుటయుండు తనకు తానే వండుకొనుట రెండు. అష్టకష్టాల్లో మొదటి కష్టం ఏంటంటే పరదేశయాత్ర చేయటం. ఉన్న ఊరు వెళ్ళాం అనుకోండి, వేళకి తిండి ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో కూర్చున్నట్లుగా కూర్చోవడం కుదరదు. పరదేశయాత్ర చేయటంలో ఉన్న కష్టాలన్నీ నీ కావు అని పౌరాణికులు వర్ణించారు. సమయానికి నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు కనుక కుర్చీలో కూర్చుని పురాణం వింటూ నిద్రపోవచ్చు. ఇలాగ రకరకాల పనులు చేయొచ్చు. అదే ఇంటి దగ్గర ఉంటే ఎలా కాదుగా, వేళకి నిద్రపోతాం, వేళకి తిండి దొరుకుతుంది, కాలకృత్యాలు తీర్చుకోవచ్చు, బట్టలు కట్టుకోవచ్చు, అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. కాబట్టి అష్టకష్టాల్లో మొదటిది పరదేశయాత్ర. ఇంక రెండో కష్టం తనకు తానే వండుకునుట రెండు. అప్పుడప్పుడు స్వయం పాకం చేసుకోవాల్సి వస్తుంది, వంట వాళ్ళకి ఓపిక లేకపోతే, వాళ్ళు దొరకకపోతే. ఈ యాతనలన్నీ పడుతూ యాత్రలు చేయటం ఎందుకండి? బతికుండగానే ఏ క్షేత్రానికైనా వెళ్ళిపోయి చచ్చేదాకా అక్కడ పడుండి తద్వారా మోక్షం పొందడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. చాలా తెలివైన వాడిని ఆయనకి ఆ నమ్మకం. అందుకని గురువులు కొంతమంది ఎవరేం చెప్పినా వినరు, శిష్యులు కొంతమంది ఎటువంటి వాళ్ళు తెలుసా, గురువుగారు మీరు ఎన్ని చెప్పండి నేను ఇలాగే చేస్తానంటారు. తీరా గురువుగారు మీరు ఏదన్నా ఇది చెయ్యండిరా బాబు అని చెబితే, మీరు చెప్పిందంతా శాస్త్రమే అనుకోండి కానీ నాకు ఎందుకు ఇలాగే అనిపిస్తుంది అంటాడు. ఇంకా వాడికి ఎందుకు ఈ గురువుగారిని అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? గురువుగారు మంచి ముహూర్తం పెట్టండి అని అడిగిందండి ఒక ఆవిడ. ఈయన ముహూర్తం పెడితే ఆ తర్వాత రోజు బాగాలేదండి అంటుంది. ఇంకా తర్వాత రోజు బాగాలేదా అనే విషయం నీకే తెలిసినప్పుడు వీడిని ఎందుకు అడగడం మధ్యలో ముహూర్తం? ఇవి తెలియకుండానే అజ్ఞానంతో చేసే పాపాలు.